శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. ఇందల విషయములు వీరభద్రప్ప చిన్న బసప్పల పాము కప్పల కథ. గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వవృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చిన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒకసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై పరిపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనము ఆనందమును పొందదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో పోగైన పాపములన్నీ వారి పాద ధూళు చేయి పోగెట్టదరా అని ఆతృతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ కింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల అనగా పాము కప్పల కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదడంగను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి చిన్న నది ఒడ్డున చేరి తిని అలసిపోవటచే అసలు విశ్రాంతి పొంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటుని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండితోవ రెండు కలవు. చల్లటి గాలి మెల్లగా వీచుచుండెను. చిలుము తాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయముతో ఆహ్వానించను. అతడు చిలుము వెలిగించి నాకు అందచేశను. కప్ప బేకబేక మనుట తిరిగి వినిపించను. అతడు అదేమిటో తెలుసుకొన కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించున్నది అని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలితం ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూచేదనని చెప్పాను. ఒక కప్ప పాము చే పట్టుకొనబడి అరుచుచుండెనని గత జన్మలో రెండును దుర్మార్గులే కాన ఈ జన్మ ఎందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవని చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూశాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాల్లో పాము కప్పని మింగును అని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనే జరగదు. నేనే దాని తండ్రిని రక్షకుడను. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పను ఎట్లు తినిపించదను? నేనిక్కడ ఊరికనే ఉన్నానా? దానిని ఎట్లు విడిపించదనో చూడు. ఆ తర్వాత చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమునకు పోయితిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించను. పాము మీద పడి కొరుచునేమో అని వాని భయము. అతని మాట లెక్కించకే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చిన్నబసప్ప కప్పజన్మనెత్తి పశ్చాత్తాపడలేదా? నీవు సర్పజన్మం ఎత్తేటప్పటికీ వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా? చీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలను విని ఆ సర్పము కప్పను విడిచి వెంటనే నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గొంతులేసి చెట్ల పొదల్లో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనిట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్పెవరు? చిన్నబసప్పెవరు? వారి శత్రుత్వానికి కారణమేంటి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించుతుని, మా ఊరికి 4-5 మైళ్ళ దూరంన ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరమ్మత్తు చేయుటకే కొంత ధనం పోగు చేశారు. కొంత పెద్ద మొత్తం పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేశారు. మరమ్మత్తు చేయుటకు అంచనా వేశారు. ఊరిలోని ధనవంతుణ్ణి కోశాధికారిగా నియమించి సర్వం అతని చేతిలో పెట్టారు. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టారు. వారు పరమ లోభి. దేవాలయం బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేశాను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. కొంత సొంత డబ్బు కొంచెమైనను దానికే వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణాలు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచూ మరికొంత ద్రవ్యాన్ని వసూలు చేసి అతనికే ఇచ్చిరి. వాడు ఆ ధనమును పుచ్చుకుని పూర్వం వల్లనే ఊరకే కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నువ్వు లేచి దేవాలయపు శిఖరాన్ని కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యాన్ని తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమొగుటకు హేతువేగునేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు, అది ఉత్త స్వప్నమే అనియు, దానిని నమ్మనవసరం లేదనియు, లేకున్నచో దేవుడు తనకి స్వప్నంలో కనిపించి ఎలా చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండానా అనియు, ఇది దుస్వప్నములే కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించినట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకోవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేసే పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైన దైవము ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లెనను, భర్త దగ్గరనున్న చందాలను గురించి చికాకు చెందనవసరం లేదు, దేవాలయము నిమిత్తము ఏమైనా ఏమో చేయమని అతన్ని బలవంతం చేయవద్దు, నాకు కావలసినది భక్తి మరియు సద్భావము, కాబట్టి నీకు ఇష్టమున్నా నీ సొంతముది ఏదైనా ఇవ్వవలను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయి నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చిరాకు చెంది భగవంతుణ్ణి కూడా మోసం చేయి నిశ్చయించుకున్నాను. ఆమె నగలకు ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలాన్ని దేవాదాయంగా ఇచ్చాడు. అందులోకి భార్య సమ్మతించెను. ఆ పొలం వాని సొంతము కాదు, అది ఒక పేదరాలుగు డుబ్కి అనే ఆమెది. ఆమె దాన్ని 200 రూపాయలకి కొదవ పెట్టి ఉంది. ఆమె దాన్ని తీర్చలేకపోయాను. ఈ టక్కర్లోభి తన భార్యను డుబ్కీని దైవాన్ని కూడా మోసగించను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దానివలన ఆదాయం కూడా ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందను. ఆ పొలాన్ని పూజారి ఆధీనంలో ఉంచారు. అందులోకి అతడు సంతోషించాడు. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగాను. గొప్ప తుఫాను సంభవించి కుంభవృష్టి కురిశాను. లోభి ఇంటికి పిడుగుపడి తగిలి వాడు అతని భార్య చనిపోయేది. డుబ్గి కూడా కొంతకాలమునకు కాలగతి చెందెను. తర్వాత జన్మలో ఆ లోభి మధురాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేరు ఉండెను. అతని భార్య పూజారికి కుమార్తెగా జన్మించింది. ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. ఈ డుబ్కి మందిర గొరవ ఇంట్లో మగ శిశువుగా జన్మించాను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిరుము పీల్చేవాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలే. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయంపై చికాకు పడనవసరం లేదనియు, ఆమె భర్త తనకు తానే వెదుక్కుని వచ్చిననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అనే భేద బ్రాహ్మణుల వాళ్ళు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండి చేశాను. అతడు కూడా నా భక్తుడే అయ్యాను. ఎలానగా పిల్లను కుదిర్చి తిని అని అతడు నా యందు విశ్వాసం చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాల్చుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రాలు జరిగాను. ధరలు హఠాత్తుగా పెరిగాను. గౌరీ అదృష్టం కలిది ఆ పొలమునకు ధర కూడా పెరిగాను. కానుకగా ఇచ్చిన పొలము 1 లక్ష రూపాయలకు అమ్మారు. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలో ఒక్కొక్క వాయిదాకు 2000 చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందులకు అందరూ సమ్మతించిరి. కానీ ధనమునకే తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిది ఏది ఖర్చు చేయవద్దు అని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపించను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని నేను కవలించుటకు ప్రయత్నిస్తున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుణ్ణి ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకోవాలదనియు తనను కూతురుగా చూసుకునవలనియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయం కోరుటచే నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రాలైన దాటుదును అని వాగ్దానం ఇచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమీయూ ఇవ్వవద్దు. చిన్న బసప్ప సలహాతో నీవు ఈ దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకే వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపాను. నేను తగిన సలహా ఇచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రము చెన్నబసప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకు ఇందులో జోక్యం లేదనియు నేను గౌరికి సలహా ఇచ్చితిని. నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుకొంచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని వీరభద్రప్ప మిగిలి కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరకదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు, వాడు నా పాదములను బట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుంచి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేసి తిని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయములందు భక్తులను రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చుటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల అని బాబా చెప్పిరి. ఇందలి నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకునే సాధనమే లేదు. తనకు ఎవరితోనైనా శత్రుత్వము ఉన్నడలా దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలను. ధనమునందు పేరాస కలవాని అది హీనస్థితికి తెచ్చును. తొట్టతుదకు వానికి నాశనము కలగచేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.